ఓం శాంతి. మురళీ డేట్ 4/8/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబాకు రైట్ హ్యాండ్ గా అవ్వాలనుకుంటే ప్రతి విషయంలోనూ రైటియస్ గా అవ్వండి, అంటే సత్యంగా ఉండండి, సదా శ్రేష్ఠ కర్మలను చెయ్యండి. ప్రశ్న: ఏ సంస్కారము సేవలో చాలా విఘ్నాన్ని కలిగిస్తుంది? జవాబు: భావ స్వభావాల కారణంగా పరస్పర ద్వైత మతపు సంస్కారాలు ఏవైతే ఏర్పడతాయో అవి సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తాయి. రెండు మతాలు ఉన్నట్లయితే అందులో ఎంతో నష్టం కలుగుతుంది. క్రోధమనే భూతం ఎటువంటిదంటే అది భగవంతుణ్ణి కూడా ఎదుర్కొనేలా చేస్తుంది. కావున మధురమైన పిల్లలు, ఇటువంటి సంస్కారాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించండి అని బాబా చెప్తున్నారు. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు అనగా పరమాత్మ అయిన శివ బాబా పిల్లలగు ఆత్మలు. శరీర రూపీ కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు. ఇప్పుడు పిల్లలు ఆత్మ అభిమానిగా అవ్వాలి. ఎంతో శ్రమ కూడా ఉంది. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. ఇది గుప్తమైన కృషి. బాబా కూడా గుప్తమైన వారు, అలాగే పురుషార్థం కూడా గుప్తంగా చేయిస్తారు. పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే కల్ప పూర్వము అనగా 5000 సంవత్సరాల క్రితం వలె మరలా సతోప్రధానంగా అవుతారు అని బాబా స్వయం వచ్చి అంటారు. మేమే సతోప్రధానంగా ఉండేవారిమి, మరలా ఇప్పుడు మేమే తమో ప్రధానంగా అయ్యాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. భాగ్యం ఏదైతే పోయిందో దానిని మళ్ళా పొందేందుకు పురుషార్థం చేయించేవారు ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రే అని పాటలో కూడా అంటారు. ఎందుకంటే వారు అందరినీ పావనంగా తయారు చేస్తారు కదా. హే ఆత్మిక పిల్లలు, ఇప్పుడు మీరు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. విద్యార్థులు భాగ్యం తయారు చేసుకుని వెళతారు కదా. వారు చిన్న పిల్లలు, మీరు చిన్నవారు కాదు, మీరు పెద్దవారు, వృద్ధులు కూడా. మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధాప్యం కన్నా యవ్వనంలో చదువుకోవటం మంచిది. యువకుల బుద్ధి బాగుంటుంది. ఇది అందరి కోసం చాలా సహజమైనది. మీ శరీరమైతే పెద్దది కదా, వీరు చిన్న పిల్లలు, ఇంతగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వీరి కర్మేంద్రియాలు చిన్నగా ఉన్నాయి. స్తుతి నింద సుఖము దుఃఖము అన్ని విషయాలను మీరు అర్థం చేసుకోగలరు. ఆత్మ ఒక బిందువు, శరీరం పెరుగుతూ ఉంటుంది, ఆత్మైతే ఏకరసంగానే ఉంటుంది. ఎప్పుడూ తరగదు, పెరగదు. ఆ ఆత్మ వృద్ధి కొరకు తండ్రి కస్తూరి వంటి కానుకను ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛంగా కూడా అవుతుంది. మీకు అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో దేవతల ముందుకెళ్లి శిరస్సు వంచుతారు, పూజ చేస్తారు. ఇంతకు ముందు మీరు కూడా అంధ్రశ్రద్ధతో వెళ్లేవారు, శివాలయాలలోకి వెళ్లేవారు. కాని వీరు శివ్ బాబా అన్నది అప్పుడు మీకు తెలియదు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించింది, కావుననే వారి మహిమ గానం చెయ్యబడుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళితే వారి మహిమ గానం చెయ్యబడుతుంది. శివ్ బాబా స్టాంపును తయారు చెయ్యాలి. శివ్ బాబా గీతా జ్ఞానదాత అన్న స్టాంపును సహజంగా తయారు చెయ్యవచ్చు. ఆ తండ్రి అందరికీ సుఖాన్నిస్తారు. నేను మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తాను అని బాబా అంటారు. వృద్ధులు కూడా తాము విచిత్రుడైన శివ్ బాబా వద్దకు వచ్చారు అని భావిస్తారు. వారు ఈ చిత్రంలోకి, అనగా తనువులోకి ప్రవేశించారు. నిరాకారుడిని విచిత్రుడు అని అంటారు. మేము శివ్ బాబా వద్దకు వెళుతున్నాము, వారు ఈ శరీరాన్ని అల్పకాలికంగా ధారణ చేశారు అని బుద్ధిలో ఉంటుంది. వారు పతితులను పావనంగా తయారు చేసి ముక్తి జీవన ముక్తులిస్తారు, లెక్క శాంతిధామం సుఖధామ వాసులుగా తయారు చేస్తారు. మనుష్యులు శాంతి కోసమే కష్టపడుతూ ఉంటారు. భగవంతుడు లభిస్తే శాంతి లభిస్తుంది. సుఖం కోసం పురుషార్థం చెయ్యరు. బాబా వద్దకు ఇంటికి వెళ్ళాలి, భగవంతుడు లభించాలి అని భావిస్తారు. ఈ సమయంలో అందరూ ముక్తిని కోరుకునేవారే. జీవన ముక్తిని తీసుకునేవారు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరే. మిగిలిన వారంతా ముక్తిని కోరుకునేవారే. జీవన ముక్తి దారి చూపించేవారు ఎవరూ లేరు. సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్లి శాంతిని కోరుకుంటారు. మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. దారి చూపించేవారంతా ముక్తిలోకి వెళ్లేవారే. మోక్షమంటే ఏంటి అన్నది కూడా బుద్ధిలోకి రాదు. బాగా విసుగు చెంది ముక్తిలోకి వెళితే మంచిది అని అంటారు. నిజానికి ముక్తిధామం ఆత్మలుండే స్థానం. ఇన్ని సెంటర్లలో పిల్లలున్నారు. తాము కొత్త ప్రపంచం కోసం రాజభాగ్యాన్ని తీసుకుంటున్నాము అని అందరికీ తెలుసు. బాబా మనకు కొత్త ప్రపంచపు రాజ్యాన్ని ఇస్తారు. ఎక్కడిస్తారు? కొత్త ప్రపంచంలో ఇస్తారా, లేక పాత ప్రపంచంలో ఇస్తారా? నేను సంగమ యుగంలో వస్తాను. నేను సత్యుగంలోకి రాను, కలియుగంలోనూ రాను. రెండింటికి మధ్యలో నేనొస్తాను అని బాబా అంటారు. బాబా అయితే అందరికీ సద్గతిని ఇస్తారు కదా, దుర్గతిలో వదిలి వెళ్ళిపోరు కదా. సద్గతి మరియు దుర్గతి రెండూ కలిసి ఉండలేవు. ఈ పాత ప్రపంచ వినాశనం అవ్వనున్నదని పిల్లలకు తెలుసు. కావున దీనిపై ప్రేమ ఉండకూడదు. తప్పకుండా ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నామని బుద్ధి చెప్తుంది. ఈ ప్రపంచం మారనున్నది. ఇప్పుడు బాబా వచ్చారు. నేను కల్పకల్పము సంగమ యుగంలో వస్తాను. మిమ్మల్ని దుఃఖాల నుండి విడిపించి హరిద్వారంలోకి తీసుకువెళతాను అని బాబా అంటారు. ఇది జ్ఞాన విషయం. హరిద్వారం కృష్ణద్వారము అని కృష్ణపురిని అంటారు. దాని వెనక మళ్లీ లక్ష్మణ్ జూలాను కూడా పెట్టారు. ముందు హరిద్వారం వస్తుంది. సత్యగాన్ని హరిద్వారము అని అంటారు. ఆ తర్వాత మరలా రామ లక్ష్మణులను చూపించారు. నిజానికి ఆ విషయమేదీ లేదు. అవన్నీ కల్పించిన విషయాలు. రాముడికి ఎంతమంది సోదరులను చూపించారు? నలుగురు సోదరులు ఉండరు. నలుగురు 8 మంది ఇక్కడే ఉంటారు. ఒకవైపు ఈశ్వరీయ సంతానం, ఇంకొక వైపు అసూరి సంతానం. శివ బాబా బ్రహ్మ తనువులోకి వచ్చారు అని ఇప్పుడు మీకు తెలుసు. శివుడు తండ్రి, బ్రహ్మ పెద్దన్నయ్య. వారు ప్రజాపిత. ఆ ఆత్మల తండ్రైతే అనాదిగా ఉన్నారు. ఈ సమయంలో బ్రాహ్మణులను రచిస్తారు. శివ బాబా శాలిగ్రామాలను రచిస్తారు అని కాదు. శాలిగ్రామాలైతే అవినాశిగా ఉండనే ఉంటారు. కేవలం బాబా వచ్చి పవిత్రంగా తయారు చేస్తారు. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు శరీరం పవిత్రంగా ఎలా అవ్వగలదు? ఆత్మలైన మనం పవిత్రంగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారిమి. ఇప్పుడు అపవిత్రంగా తమో ప్రధానంగా ఉన్నాము. మళ్లీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? ఇది సహజంగా అర్థం చేసుకోవలసిన విషయం. మీరు ఈ సమయంలో మలినాలు కలవటంతో పతితంగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మరలా సతో ప్రధానంగా అవ్వాలి. లెక్కాచారాలన్నింటినీ తీర్చుకుని అందరూ శాంతిధామంలోకి, సుఖధామంలోకి వస్తారు. ఆత్మలు ఎలా వస్తాయో దానిని ఒక నిరాకారి వృక్షంగా తయారు చేసి అందులో బల్బులు పెట్టి క్రైస్తవులు వేడుకగా జరుపుకుంటారు. ఇవన్నీ వివిధ ధర్మాల వేరువేరు శాఖలు అని మీకు తెలుసు. అక్కడ నుండి మొట్టమొదట ఆత్మలు ఏ విధంగా కిందకు దిగుతాయో ఆ జ్ఞానం మీకు లభించింది. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామం. ఇప్పుడిది సంగమం. అక్కడ నుండి ఆత్మలన్నీ వచ్చేస్తాయి. మళ్లీ అన్నీ వెళతాయి. ప్రళయమైతే జరగదు. బాబా ద్వారా మనం భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వస్తాము అని, మరలా స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వస్తాము అని మీకు తెలుసు. ఇదేదో కేవలం నామ మాత్రమైన విషయం కాదు, స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. దేహ సహితంగా దేహపు మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మర్చిపోండి అని బాబా అంటారు. చిత్రుడు మరియు విచిత్రుడు ఉన్నారు కదా, విచిత్రుడు అని ఎవరినైతే చూడలేరో వారినే అంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ ఎంత చిన్నది, తాను గడియ గడియ పాత్రను అభినయించవలసి ఉంటుంది. మరియు ఎవరి బుద్ధిలోనూ ఇటువంటి విషయాలు ఉండవు. మొట్టమొదట మనం ఒక ఆత్మ అని, వారు మన తండ్రి అని బుద్ధిలో కూర్చోవాలి. వారినే పతిత పావన, హే భగవాన్ అని స్మృతి చేస్తారు. ఇంకే చోటికి వెళ్లవలసిన అవసరం లేదు. కావున స్మృతి కూడా ఒక్కరినే చెయ్యాలి కదా. భగవంతుడిని స్మృతి చేశారు అంటే తప్పకుండా వారి నుండి ఏదో ఒకటి లభించవలసి ఉంటుంది. మరి ప్రతి చోట ఎదురు దెబ్బలు ఎందుకు తింటున్నారు? భగవంతుడు పరంధామం నుండి రావలసి ఉంటుంది కదా. మనమైతే అక్కడకు వెళ్లలేము, ఎందుకంటే పతితులుగా ఉన్నాము. పతితులెవరు అక్కడికి వెళ్లలేరు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, భక్తి మార్గపు పాత్ర ఎంత అద్భుతమైనదో కదా. ఒక్క భగవంతుణ్ణే హే ఈశ్వర, హే పరమపిత, హే గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. వారు ఒక్కరే అయినప్పుడు మరి అన్ని వైపులకు ఎందుకు తిరుగుతారు? వారొక్కరూ పైన ఉంటారు, కాని ఇదంతా రచింపబడి ఉంది. డ్రామానుసారంగా అనంతమైన అవివేకంతో భక్తి చేస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ అనంతమైన వివేకవంతులుగా అవుతారు. శ్రీమత్తంపై నడిచే వారే వివేకవంతులుగా అవుతారు. వారు దాగి ఉండలేరు. వారు సదా శ్రేష్టాచారయుక్తమైన పనులనే చేస్తారు. నేను దుఃఖహర్త సుఖకర్తను. కావున పిల్లలు కూడా ఎంత మధురంగా అవ్వాలి అని బాబా అంటారు. బాబాకి కుడి భుజాలుగా అవ్వాలి కదా. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియమనిపిస్తారు. వారు కుడి భుజాలు కదా, ఎడమ చేతితో అంత ఎక్కువగా పని చెయ్యలేరు అని మీకు తెలుసు. కుడి చెయ్యితో శుభమైన పనులను చేస్తారు. అందుకనే కుడి చేతిని శుభ కార్యాలలో వినియోగిస్తారు. పూజనెప్పుడు కూడా కుడి చేత్తోనే చేస్తారు. బాబా ప్రతి విషయంలోనూ రైట్యస్గా అవ్వండి అని అంటారు. బాబా లభించారు కాబట్టి సంతోషంగా ఉండాలి. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది అని బాబా అంటారు. గతిని ప్రాప్తింపచేసే మతం ఒక్కటే. ఈశ్వరుని గతి మతి ఈశ్వరుడికే తెలియాలి అని కూడా గానం చేస్తారు. తానే పతిత పావనుడు, మనుష్యులను పావనంగా చేసి దుర్గతి నుండి సద్గతిలోకి ఎలా తీసుకువెళ్లాలి అన్నది వారికి తెలుసు. భక్తి మార్గంలో ఎంతో మహిమ చేస్తారు కాని సద్గతి లభించదు, ఫలమేదీ లభించదు. ఫలాన్ని ఇచ్చేవారు ఒక్క బాబానే. భక్తిలో ఎవరు ఎటువంటి భావనతో పూజ చేస్తారో వారికి అటువంటి ఫలాన్ని ఇచ్చేది నేనే. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వారికి తమ పురుషార్థం ద్వారా దానంతటదే లభిస్తుంది. ఇప్పుడు పవిత్రంగా కూడా పిల్లలు తమ పురుషార్థం ద్వారానే అవ్వాలి. మధురాతి మధురమైన తండ్రిని స్మృతి చెయ్యండి, తానే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ. వారు ఎంత బాగా తయారు చేస్తారు అని బాబా అంటారు. మీరన్నీ తెలుసుకున్నారు, మళ్ళీ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం ఇంతకు ముందు మనలో లేదని మీకు తెలుసు. యజ్ఞ తపాదులు చెయ్యటం, శాస్త్రాలు మొదలైనవి వినటం, ఇవన్నీ శాస్త్రాల జ్ఞానం. దానిని భక్తి అని అంటారు. అందులో లక్ష్యం మరియు ఉద్దేశం అంటూ ఏమీ ఉండదు. చదువులో లక్ష్యం ఉద్దేశం ఉంటుంది, ఏదో ఒక విధమైన జ్ఞానం ఉంటుంది. మనకు పతితుల నుండి పావనులుగా అయ్యే జ్ఞానం పతిత పావనుడైన తండ్రి ఇచ్చారు. సృష్టి ఆది మధ్యంత జ్ఞానాన్ని బాబా ఇచ్చారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలియచేశారు. ఇందులో నటులందరూ పాత్రధారులు. ఈ అనాది అయిన నాటకం రచింపబడి ఉంది. ఈ అనంతమైన జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఘోర అంధకారం నుండి వెలువడి అతి ప్రకాశంలోకి వెళుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని హిందూ ధర్మము అని అనేశారు అని కూడా మీరు అర్థం చేయించాలి. మెల్లమెల్లగా ఈ విషయాలను కూడా అర్థం చేసుకుంటారు. పిల్లలు లేచి నుంచోవాలి. ఇందులో ఎంతో మంది పిల్లలు కావాలి. ఢిల్లీలో కాన్ఫరెన్స్ చెయ్యవలసి ఉంటుంది. ఢిల్లీనే ఫరిస్తాన్ అని అంటారు. ఈ యమునా నది తీరమే ఉండేది. ఢిల్లీ రాజధానిగా ఉండేది. అది ఎంతో మంది చేతుల్లోకి వచ్చింది. దేవతల రాజధాని కూడా ఇదే. ఢిల్లీలో చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరగాలి. కాని మాయ ఎటువంటిది అంటే అది అటువంటి పనిని చెయ్యనివ్వదు. ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. ఈ రోజుల్లో భావ స్వభావాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. పిల్లలు పరస్పరం కలిసి సేవలో నిమగ్నం అవ్వాలి. వారు కూడా పరస్పరం కలుసుకోకపోతే రాజ్యాలే ఎగిరిపోతాయి. రెండు పార్టీలుగా అయిపోతే ప్రెసిడెంట్ను కూడా ఎగరగొట్టేస్తారు. ద్వేత మతం చాలా నష్టపరుస్తుంది. మళ్ళీ భగవంతుణ్ణి ఎదుర్కొనేందుకు కూడా వెనకాడరు, ఎంతో నష్టపోతారు కూడా. క్రోధమనే భూతం ప్రవేశిస్తే ఇక చెప్పటానికి వీల్లేదు. కావుననే బాబా బెల్లం రుచి బెల్లానికి దాని సంచికి మాత్రమే తెలుస్తుంది అని అంటారు. బాబా పిల్లలకు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఎవరైనా ధారణ చేసినా చెయ్యకపోయినా అది పురుషార్థంపై ఆధారపడి ఉంది. బాబా ఎవరిపైనా ఆశీర్వాదము లేక కృపను చూపించరు. ఇందులో కృప మొదలైనవి అడగవలసిన అవసరం లేదు. ప్రేరణ ద్వారా జ్ఞాన యోగాలను నేర్పించవలసి ఉంటే నేను ఈ అశుద్ధమైన ప్రపంచంలోకి ఎందుకొస్తాను? ప్రేరణ ఆశీర్వాదాలు ఇవన్నీ భక్తి మార్గపు పదాలు అని బాబా అంటారు. ఇక్కడ పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది, ప్రేరణ విషయమేదీ లేదు. మీకు మూడు ఇంజన్లు లభించాయి. అక్కడైతే తండ్రి వేరు, శిక్షకుడు వేరుగా లభిస్తారు, గురువు చివరిలో లభిస్తారు. ఇక్కడైతే వీరు ముగ్గురు కలిసే ఉన్నారు. నేను మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తాను, మీరు మళ్ళీ పూజారులుగా అయిపోతారు అని బాబా అంటారు. ఎవరు మూర్ఛితులైపోకుండా చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మొట్టమొదట ముఖ్యమైనది ఇద్దరు తండ్రుల విషయం. వారి జన్మను శివ జయంతిగా ఇక్కడ జరుపుకుంటారు. తప్పకుండా వారు స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. భారతదేశంలోనే స్వర్గం ఉండేది, ఇప్పుడు నరక వినాశనం కోసం మహాభారత యుద్ధం ఎదురు చూస్తుంది. తప్పకుండా బాబా కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. బాబా శ్రీమతం పైనే మనం భారతదేశాన్ని పావనంగా చేసి తీరుతాము అని అంటాము. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తను అలా తండ్రి సమానంగా అవ్వాలి, చాలా మధురంగా అవ్వాలి. సదాశుభమైన పనులను చేస్తూ కుడి భుజాలుగా అయిపోవాలి. రెండో పాయింట్, ఎప్పుడూ ద్వైత మతం ఉండకూడదు. భావ స్వభావాల్లోకొచ్చి ఒకరినొకరు ఎదుర్కోకూడదు. క్రోధమనే భూతాన్ని తొలగించెయ్యాలి. వరదానం, స్వంత స్మృతిలో ఉండి తమ ప్రతి కర్మను నియమంగా చేసుకునే అథారిటీ స్వరూప భవ. సాకారంలో ఆత్మిక స్మృతి ఉంటే ఏ కర్మ చేసినా అదే బ్రాహ్మణ పరివారం యొక్క నియమం తయారయ్యింది. స్వయం యొక్క నశాలో ఉన్న కారణంగా అథారిటీతో బ్రహ్మ ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా మంచిగా చేస్తాను అని అనేవారు. స్వంత స్వరూపం యొక్క స్మృతిలో ఉండటం వలన ఏ కర్మ కూడా వ్యతిరేకంగా జరగనే జరగదు అనే నశ ఉంటుంది. పిల్లలైన మీరు కూడా స్వస్థితిలో స్థితి అయి ఉంటే ఏ సంకల్పం నడిచినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మలు చేసినా అదే నియమంగా అయిపోతుంది. స్లోగన్ పవిత్రత యొక్క పిల్లర్ని శక్తిశాలిగా చేసుకుంటే ఆ ఈ పిల్లర్ లైట్ హౌస్ యొక్క పనిని చేస్తూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్ అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. ఒకవేళ బుద్ధిలో అశుద్ధ సంకల్పాలు లేక పాత సంస్కారాలు సంకల్ప రూపంలో కూడా టచ్ అయినట్లయితే సంపూర్ణ వైష్ణవులు అని అనరు. ఏదైనా అకర్తవ్య కార్యాన్ని చూసినా కూడా దాని ప్రభావం పడి దాని లెక్క కూడా తయారవుతుంది. ఈ లెక్కతో ఆలోచిస్తే పాత సంస్కారము మరియు అశుద్ధ సంకల్పం బుద్ధిలో టచ్ అయినా కూడా సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అని ఎలా అంటారు? ఓం శాంతి.